అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు విభాగం నుండి. ఈ కార్యక్రమం మీకు వినిపిస్తున్నది క్రాంతి స్వరూప్.
పరలోకమందుండెను మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునో సదాకాలం కలుగునుగాక. ఆమెన్. త్రికాల జపము. ఏలిన వారి సన్మంసకుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. ఆయమ్మ పవిత్రాత్మ వలన గర్భం ధరించెను. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. ఇదిగో ఏలిన వారి దాసరాలను నీ మాట చొప్పున నాకు అగునుగాక. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుషోత్తారం ఎత్తెను మరియు మనతో కూడా వాసమయ్యుండెను. దేవుడు ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వాగ్దత్తములకు మేం పాత్రులు మగ్గునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి, సన్మంసకుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనిషోత్తారంను తెలుసుకుంటిమి. అతని పాటల వలనను, స్లీవ వలనను, ఉత్థానం యొక్క మహిమను మేము పొందునట్లుగా మాకు మీ వరప్రసాదములను దయచేయి అవతరింపవలయునని దేవర వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమెన్.
ముందుగా ఈనాటి ధ్యానాంశాన్ని విందాము.
రేడియో వేరితాస్ ప్రేక్షకులకు, వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఆగస్టు నెల 6వ తేదీ మంగళవారం. ఈ దినంన మన తల్లి అయిన తిరుసభ యేసు ప్రభు దివ్య రూపధారణ పండుగను కొనియాడుతూ ఉన్నది. ఈ దివ్య రూపధారణను కొంతమంది విశ్వరూపధారణ, యేసుప్రభు యొక్క విశ్వరూపం పండుగని కొనియాడుతూ ఉంటారు. యేసుప్రభు టాబోరు పర్వతం పైన తన ప్రియ శిష్యులైనటువంటి యాకోబు, యోహాను, పేతురును వెంటబెట్టుకుని యేసుప్రభు తాబోరు పర్వతం మీదకి వెళుతూ ఉన్నారు. అక్కడికి వెళ్లిన తరువాత యేసుప్రభు దివ్య రూపధారణ చెందుతూ ఉన్నారు. ఆ దివ్య రూపధారణ చెందినప్పుడు అక్కడ అపోస్తులకి ఒక పక్క మోషే, ఒక పక్క ఏలియా ఇద్దరు కనిపించారు. ప్రియా స్నేహితులారా, మనం ఏదైనా ఒక వస్తువు కొంటే, ఉదాహరణకు ఒక ఇస్త్రీ పెట్టే కొన్నామనుకో, షాప్ లో మనం టెస్ట్ చేసి తెచ్చుకుంటాం. ఇది పనిచేస్తుందా, పనిచేయట్లేదా, ఇది వేడెక్కుతుందా లేదా అని చెప్పేసి మనం టెస్ట్ చేసి తెచ్చుకుంటాం. అదేవిధంగా మనం ఏదైనా ఒక సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్ మనం రాసామనుకో, ఇది నిజమైనటువంటి సైంటిఫిక్ పేపరా కాదా అని చెప్పేసి ఫుట్ నోట్స్ లేదా ఎండ్ నోట్స్ లేదా బిబ్లియోగ్రఫీ మనం చెక్ చేస్తూ ఉంటాము. ఇంకా అంతేకాకుండా ఏదైనా గానీ ఇది అసలైందా కాదా, దీనికి గ్యారంటీ ఉందా లేదా అని గ్యారంటీ వ్యారంటీలు చూసుకొని దానికి తగినటువంటివి ప్రూఫ్స్ ఉంటేనే తీసుకుని కొనేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది రకరకాలుగా, ఇప్పుడు ఉదాహరణకి ఛార్జర్ కొన్నాం అనుకో, ఛార్జర్ పనిచేస్తుందా లేదా అని మనం టెస్ట్ చేసి మనం ఛార్జర్ తీసుకుంటూ ఉంటాం. అంటే ఈ రోజుల్లో ఏది చెప్పినా గాని, ఏది చేసినా గాని మనకు ప్రూఫ్స్ కావాలి, అంటే రుజువులు కావాలి, అది నిరూపణ కావాలి, వాటికి ఆధారాలు కావాలి. ఇప్పుడు ఉదాహరణకు నీకు ఒక విషయం తెలిసింది, ఆ విషయం గురించి నీవు చెప్పావనుకో, నీకు ఈ విషయం ఆనించి వచ్చింది, నీకు ఈ విషయం ఎలా తెలిసిందని ఆధారాలు అడుగుతూ ఉంటారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆధారాలు లేకుండా, నిరూపణలు లేకుండా, రుజువులు లేకుండా ఎవరు నమ్మేటటువంటి పరిస్థితిలో ఈ రోజుల్లో కనపడటం లేదు. ప్రియ స్నేహితులారా, యేసు ప్రభుని అలనాటి రోజుల్లో పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, యూదులు యేసు ప్రభుని మాకు పరలోకం నుండి, మాకు స్వర్గం నుండి మాకు గుర్తును చూపియండి అని అడిగారు. మత్తయి శుభవార్త 12:38-39 మాకు ఒక గుర్తును చూపించు అన్నారు. మత్తయి శుభవార్త 16:1-4 కూడా మాకు ఒక గుర్తును చూపించు అన్నారు. మార్కు శుభవార్త 8:11, లూకా శుభవార్త 11:16, యోహాను శుభవార్త 2:18, యోహాను శుభవార్త 6:30, లూకా శుభవార్తలో 23:8 మాకు ఒక గుర్తును చూపించు. నీవు మెస్సయావైతే మాకు గుర్తును చూపించు అన్నారు. కాని ప్రియ స్నేహితులారా, అపోస్తులు ఏనాడు యేసు ప్రభుని నువ్వు మెస్సయావైతే మాకు గుర్తును చూపించని ఏనాడు అడగలేదు. యేసు ప్రభుతో వారు 3.5 సంవత్సరాలు కలిసి జీవించారు, కలిసి ప్రయాణం చేసినారు, కలిసి వారు అన్ని చోట్లకు ప్రయాణం చేశారు, యేసు ప్రభు చేసినటువంటి బోధనలను ఆలకించినారు, యేసు ప్రభు చేసినటువంటి స్వస్థతలను కళ్లారా చూసినారు, యేసు ప్రభు చేసినటువంటి మేలులను కళ్లతో వాళ్ళు చూశారు. వారు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. యేసు ప్రభు ఏ అద్భుతం చేసినా గాని వారే ప్రత్యక్ష సాక్షులుగా, వారు కళ్లతో చూసినటువంటి సాక్షులుగా వాళ్ళు నిలిచిపోయారు. కానీ ఏనాడు వాళ్ళు ధైర్యం చేయలేదు. ఏనాడు వారు యేసు ప్రభు మెస్సయా అన్నటువంటి అనుమానం కూడా, సందేహం కూడా ఏ కోశాన లేదు. అయినా గాని అపోస్తులు ఏనాడు గుర్తు కావాలని, గుర్తును చూపించమని అడగకున్నా గాని ఈ దినమున యేసు ప్రభు అపోస్తులకి పరలోకం నుండి గుర్తు చూపిస్తున్నాడు. పరలోకం నుండి ఏలియా మోషేలను యేసు ప్రభు తాబోరు పర్వతం మీదకి చూపించినారు. తాబోరు పర్వతం మీద వారికి, అపోస్తులకి ప్రియమైనటువంటి శిష్యులైనటువంటి యాకోబు, యోహాను, పేతురులకు చూపించినాడు. పరలోకం నుండి ఈ ఏలియా వచ్చాడు. ఎందుకు ఏలియా వచ్చాడు? ఏలియా రావడానికి ఏంటి అంటే, ఏలియా ఆయన చనిపోలేదు. ఆయన నిప్పుల గుర్రాల రథం మీద ఆయన ఆకాశమునకు ఎత్తుకుపోబడినాడు. కనుక వాళ్ళు ఏలియా వస్తాడు, మెస్సయా వచ్చే ముందు ఏలియా వస్తాడు అని చెప్పేసి మలాకి గ్రంథం 3:1, 4:5-6 మనకు కనబడుతుంది. మెస్సయా వచ్చే ముందు ఏలియా వస్తాడు అని. ఆ ఏలియా ఎవరు? నూతన నిబంధనలో బాప్తిస్మ యోహానే. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, అప్పుడు ఆ కాలంలో యేసు ప్రభు ఎవరైనా గుర్తును అడిగితే యేసు ప్రభు కోపగించుకునేటటువంటి వారు. కానీ అడగకుండానే అపోస్తులకి పరలోకం నుండి ఏలియాను, మోషేను దింపి వారికి చూపించేసరికి వారు ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దని యేసు ప్రభు వారిని రహస్యంగా ఉంచమని చెప్పినప్పుడు వారు మోక్ష యేసు ప్రభు యొక్క ఉత్థానం వరకు ఎప్పుడు గాని ఎవరితో గాని వాళ్ళు ఈ విషయాన్ని పంచుకోలేదు. అంటే యేసు ప్రభు నిజంగా మెస్సయా అని వారి యొక్క విశ్వాసము ఇంకా దృఢంగా ఉండినది. కనుక ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు మనం అడిగితే కాదు, ఆయన కోరుకున్నప్పుడు ఖచ్చితంగా మనకేది కావాలనో అది మనకిస్తాడు. కనుక యేసు ప్రభు దేవుని కుమారుడు, మెస్సయా అని మనం విశ్వసించితే పరలోకం, భూలోకం మీదనే నీకు పరలోకాన్ని యేసు ప్రభు చూపిస్తాడు. కనుక యేసు ప్రభు మీద నిండైన విశ్వాసంతో జీవించుదాము, భూలోకంలో ఉండగానే పరలోకాన్ని చవిచూద్దాము. ఆమేన్.
ఇప్పుడు ఒక మధురమైన గీతాన్ని ఆలకించుదాం.
పాటిదారనయా నన్నింతగా హెచ్చించుటకు నేనంతటిదారనయా నాపై కృప చూపుటకు ఏ పాటిదారనయా నన్నింతగా హెచ్చించుటకు నేనంతటిదారనయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు పాటిదారనయా నన్నింతగా హెచ్చించుటకు నేనింతటిదారనయా నాపై కృప చూపుటకు ఏ పాటిదారనయా నటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలే నీ సాక్షిగా బ్రతికిదరే సయ్య నేనుందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనుందిన ఈ జయము నీవిచ్చిన నాపై కృప చూపుటకు ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి
విశాఖపట్నం అతిమేత్రాసనం మహారాణిపేట విచార నుండి శ్రీమతి రోహిణి గారిచే అమృతవాక్ని విందాము.
అమృతవాక్కు కార్యక్రమానికి స్వాగతం. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా నుండునుగాక, ఆమెన్. ఈ దినము మనము ప్రభు మన పక్షాన ఉండి మనకు ఎలా విజయాన్ని ఇస్తారో బైబిల్ గ్రంథం ఆధారముగా తెలుసుకుందాం. మన వేదన సమయములో, మన దుఃఖ సమయములో ప్రభువుకు మొరపెట్టినప్పుడు, మన మొర దేవుని సన్నిధి చేరినప్పుడు, ఆ మొర దేవుడు ఆలకించి మన పక్షమున మన శత్రువులతో దేవుడే స్వయంగా పోరాటం చేస్తారు, మనకి విజయాన్ని ఇస్తారు. ఇది బైబిల్ గ్రంథంలో ఎవరి జీవితంలో నెరవేరిందో చూద్దాం. 145వ కీర్తన 8వ వచనం, చిత్తశుద్ధితో 18వ వచనంలో ఉంటుంది, చిత్తశుద్ధితో ప్రార్థన చేయువారికి ప్రభువు దాపులోనే ఉండును, వేదనలో మొరపెట్టు వారి వేడుకోలును ఆలించును అని ఉంటుంది. ఇది హిస్కియారాజు జీవితంలో ఏ విధంగా నెరవేరిందో చూద్దాం. హిస్కియారాజు చాలా గొప్ప రాజు, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి రాజు. 25వ సంవత్సరములోనే రాజుగా అభిషేకింపబడి 29 సంవత్సరములు యూదా మండలం అంతటినీ కూడా అతడు పరిపాలిస్తాడు. ఇతని కాలములోనే అస్సిరియా రాజైన సన్హెరీబు ఉంటూ ఉంటాడు. సన్హెరీబు చాలా దుష్టుడు. హిస్కియా రాజు నిరంతరము కూడా తన ప్రజలందరినీ కూడా భగవంతునికి సమర్పిస్తూ ఉంటాడు. తన అంటే ప్రజలు ఎప్పుడైనా తప్పటడుగులు వేస్తారేమో అని నిరంతరము ప్రజలకు కాపలా కాస్తూ ఉంటాడు. అందుకే ప్రజల యొక్క వారి విగ్రహాలను ఆరాధించకుండా వారిని కట్టడి చేస్తాడు. యావే దేవుని పేరట ఉత్సవాలను జరుపుతారు. ప్రజలందరి యొక్క మనస్సులను దేవుని వైపు మళ్లిస్తాడు. రాజుగా తన ప్రజల యొక్క బాగు కొరకు, రాజుగా తన ప్రజల యొక్క క్షేమము కొరకు నిరంతరము కూడా భగవంతుడిని మొరపెడుతూ ఉంటాడు. ఇది రాజుల దినచర్య 2వ రాజుల దినచర్య గ్రంథంలో 30వ అధ్యాయంలో ఉంటుంది. 32వ అధ్యాయం వరకు ఇస్కియా రాజు తన ప్రజల కొరకు ఏ విధంగా మొరపెట్టాడో, తన యుద్ధంలో ఏ విధంగా విజయాన్ని సాధించాడో ఉంటుంది. 30:19 ఉంటుంది. హిస్కియా రాజు దేవునికి మొరపెడతారు, ప్రభు నా దేవుడవైన ప్రభు, నీవు చాలా మంచివాడవు, నా ప్రజలను నీవు కరుణింపు, నిన్ను ఆరాధించే నా ప్రజలను కరుణింపు. మరొక వారు ఒకవేళ తమ హృదయములను శుద్ధి చేసి కొనకొన్నను వారిని కరుణింపు అని ప్రార్థిస్తారు. హిస్కియా చాలా నీతిమంతుడు. అంతటి నీతిమంతుడు తన ప్రజల కొరకు మొరపెట్టడం వలన హిస్కియా యొక్క మొరను దేవుడు ఆలకిస్తాడు. ఒకరోజు సన్హెరిబు హిస్కియా యొక్క పరిపాలించిన యోధా మండలాన్ని నాశనం చేయాలని, యెరూషలేము పంతానంతటిని కూడా తను ఆక్రమించుకోవాలని పన్నాగం పని హిస్కియా రాజ్యం మీదకి దండెత్తి వస్తాడు. ఆ టైంలో ప్రజలందరూ కూడా భయపడిపోతారు. ఎందుకు అంటే సన్హెరిబు దగ్గర చాలా అశ్వబలం, సైనిక బలం, చాలా ఎక్కువ బలం ఉంది. యుద్ధం చేయడానికి కావలసిన సమస్త ఆయుధ సంపత్తి సన్హెరిబు రాజు దగ్గర ఉంటుంది, కానీ హిస్కియా దగ్గర అవేమీ ఉండవు. ప్రజలందరినీ కూడా ఏక తాటిపై నిలబెడతాడు. ఒకే ఒక్క మాట అంటాడు హిస్కియా, సన్హెరిబు దగ్గర ఉన్న బలము కన్నా మన దగ్గర అధిక బలము ఉంది. సన్హెరిబు దగ్గర మనుష్య బలము ఉంది, కానీ మన దగ్గర యావే దేవుడు ఉన్నాడు. మన పక్షమున యావే దేవుడు పోరాడుతాడు. మీరు భయపడద్దు అంటాడు. ఈ విషయము అలా బోధిస్తూ ప్రజలందరినీ కూడా ధైర్యవంతుల్ని చేస్తాడు, యుద్ధానికి సన్నద్ధులను చేస్తాడు. ఎంత వాళ్ళు ఎంత బలహీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా భగవంతుడు మన పక్షాన ఉన్నాడు కనుక మీ బలహీనమైన మనస్సును బలవంతం చేసుకోండి, బలంగా బలాడ్జులు కండి అని వాళ్ళు ఉత్తేజపరుస్తారు. ఈ విషయం తెలిసినటువంటి సన్హెరిబు రాజు చాలా కోపగించుకుంటాడు. ఇది ఆ తర్వాత 32వ రాజు దినచర్య 32:14-15 ఉంటుంది. నేను ఎన్నో జాతుల మీదకి నేను దండెత్తి వచ్చాను, ఎవ్వరిని కూడా ఏ జాతి దేవుడైనా వారులను కాపాడారా, మీ జాతి దేవుడు మిమ్మల్ని కాపాడుతారు అని మీరు ఎలా అనుకుంటున్నారు? లేదు, హిస్కియా మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు, నాకు సరెండ్ అవ్వండి, నాతో మీరు ఏకం కావండి అని ఒక తన దూతతో కబురు పంపిస్తాడు. కానీ హిస్కియా మాట మీద తన ప్రజలందరూ నిలబడతారు. యావే మన పక్షాన ఉండి పోరాడుతారు, మీరు భయపడకూడదు అని చెప్పి ఉత్తేజపరిచిన హిస్కియా మాట మీద విశ్వాసం ఉంచి దేవుణ్ణి కూడా వాళ్ళు విశ్వసిస్తారు. చివరికి ఏమవుతుంది? భగవంతుడు యావే దేవుడు ఒక దేవదూతను పంపి సన్హెరిబు సైనికులు అందరినీ కూడా హతమారుస్తారు. అప్పటి వరకు కూడా గర్వభావముతో ఉన్నటువంటి సన్హెరిబు చాలా అవమానంగా తలస్తాడు. ఎన్నో రాజ్యాలను జయించిన నాకు ఈ యావే దేవుని కొలిచే ఇజ్రాయేలీయులను, నాకన్నా తక్కువ బలము ఉన్న ఇజ్రాయేలీయులను గెలవలేకపోయానని అవమాన భారంతో ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్లిన తరువాత తన కుమారులే తన కత్తితో పొడిచి చంపేస్తారు. ఈ విధంగా సన్హెరిబు అతమైపోతాడు. హిస్కియా ప్రజలందరూ కూడా యావే దేవునికి సాష్టాంగ నమస్కారము చేసి దేవుణ్ణి విశ్వసిస్తారు. ఇదే మీకు నిర్గమకాండానికి వచ్చేసరికి మోషే ఐగుప్తీల తన ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపిస్తారు. అలా విడిపించిన క్షణములో ఫరో రాజు వాళ్ళని మొదట విడిచిపెట్టేస్తాడు. ఎందుకు అంటే యావే దేవునికి ఒక భయపడి, తర్వాత వాళ్ళు అడవి ఎడారి ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పటికీ ఎదురుగా ఎర్ర సముద్రం ఉంటుంది. అసలు మోషేకి ఎటువైపు వెళ్లాలో తెలీదు. కానీ ఫరో రాజు మరలా మనస్సు మార్చుకొని తన సైన్యాన్ని పంపించి వీరందరినీ వెనక్కి రప్పించాలి అనుకుంటారు. ప్రజలందరిలో కూడా గొనుగుడు ప్రారంభమవుతుంది. ఆ టైంలో ఒక్కే ఒక్క మాట అంటాడు మోషే, మీరు కదలక మెదలక ఉండు, యావే మన పక్షాన పోరాడుతారు అంటారు. ఇది నిర్గమకాండం 14:14 ఉంటుంది. ఆ యావే వారి పక్షమున, అసలు వాళ్ళకి యావే పక్షాన పోరాడుతారు అంటే అర్థం కాదు. ఎందుకంటే ఎదురుగా పెద్ద సముద్రం, వెనక్కి వెళ్తాయంటే ఐగుప్తులు ఫరో రాజు సైన్యం ఉంటుంది, ఎటువైపు వెళ్లాలో వాళ్ళకి అర్థం కాకుండా ఉంటుంది. కానీ మోషే మీద ఆజ్ఞ, మోషే యొక్క మాట మీద నమ్మకముంచి యావే దేవుని వాళ్ళు విశ్వసిస్తారు. అలా విశ్వసించిన మరుక్షణం ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోతుంది. వారు అఖండ విజయాన్ని సాధించుకుంటూ పొడి నేలపై వెళ్లిపోతారు. ఫరో రాజు సైన్యం అంతా కూడా సముద్ర గర్భములోని కలిసిపోతుంది. మనము కూడా 86వ కీర్తనలో ఉంటుంది, ప్రభు నా వేడుకోలు ఆలింపుము, నా మొర వినుము. అంటే మనము ఎప్పుడైతే వేదనలో ఉన్నామో, బాధలో ఉన్నామో, మనము ఎప్పుడైతే వేదనతో ఉండి ప్రభువుకి మొరపెడతామో, అప్పుడు తప్పకుండా కూడా మన మొరను దేవుడు ఆలకిస్తారు. ప్రభు నీవు, అదే కీర్తనలో ఉంటుంది, నీవు నన్ను నీ సన్నిధిలోనికి రమ్మని పిలిచితివి, నేను నీ సన్నిధిలోనికి వచ్చి తిని నీ ముఖమును నా నుండి దాచుకొనకము, నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయకము, నీవు నన్ను కోపపడకము, నా చేయి నీవు విడువకము అని ప్రార్థిస్తాడు దావీదు భక్తుడు. ఈ విధంగా దావీదు భక్తుడు ప్రార్థించిన ఆ స్తుతి, ఆ కీర్తనతో ఏకీభవించి మన వేదన సమయములో తండ్రి దేవునికి, క్రీస్తు భగవానికి, పితాపుత్ర పరిశుద్ధాత్మకు మనం మొరపెడదాం. యావే దేవుడు క్రీస్తు పితాపుత్ర పరిశుద్ధాత్మ మన పక్షాన ఉండి మన శత్రువుల నుండి మనకు విజయాన్ని ఇస్తారు అనే విశ్వాసంతో మనం ప్రార్థించడం ఈ జీవితంలో అలవాటు చేసుకుందాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, సర్వశక్తివంతుడైన సర్వేశ్వర, ఈ లోకంలో మేము జీవించి ఉన్నంత వరకు కూడా అనేక మంది శత్రువులని మేము ఎదుర్కొనిచున్నాము తండ్రి. శత్రువులు మమ్ము నిందించినప్పుడు, అవమానించినప్పుడు, ఘోరముగా మా మీద నిందలు వేసినప్పుడు తండ్రి, మేము తిరిగి వారిని ఒక్క మాట అనకుండా నీ యొక్క శరణు జొచ్చి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి. మేము ఎప్పుడైతే నీ శరణు జొచ్చి ఉన్నామో, మా శత్రువులతో నీవే పోరాడుతావు అనే విశ్వాసంతో ఈ జీవితకాలం అంతా కూడా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆమేన్.
ఇది ఈనాటి కార్యక్రమం. తిరిగి మరలా రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. మీకోసం మేము ప్రార్థిస్తుంటాము. మా కొరకు మీరు ప్రార్థించండి. మీ క్రాంతి స్వరూప్.